శ్రోతలకు నమస్కారం. స్త్రీలు పత్రికల కోసం చేసిన విశేషమైన కృషి, అంటే పత్రికల ద్వారా తోటి స్త్రీల కోసం చేసిన విశేషమైన కృషికి ఒక మూర్తిమత్వం అనే దాన్ని గనక మనం కలిగించగలిగితే అలా మన కళ్ళెదుట నిలబడే వ్యక్తి కనుపర్తి వరలక్ష్మమ్మ. ఆనాటికి స్త్రీలు తోటి స్త్రీల కోసం చేసిన కార్యకలాపాలు ఎక్కువగా క్రియాశీలకంగా ఉండేవి. అంటే సంస్కరణోద్యమంలో కానీ జాతీయోద్యమంలో కానీ వాళ్లు స్వయంగా పాల్గొని ఆ తర్వాత మహాత్మాగాంధీ చింతనను ఆచరణలో పెట్టడానికి పూనుకుంటూ అలాగ తోటి స్త్రీలను ఉత్తేజపరచడం అన్నది కొందరు చేసేవాళ్లు. అయితే క్రియాశీలకంగా స్వయంగా ఒక కార్యకర్తగా పాల్గొనడంతో పాటు స్త్రీలే కాకుండా పురుషుల భావజాలంలో కూడా మార్పు తేవడానికి తన కళాన్ని ఆయుధంగా చేసుకున్న తెలుగు మహిళల సంఖ్య 1920ల నాటికి బాగా తక్కువనే చెప్పాలి. అలా తన కళాన్ని కాలాన్ని కూడా భావ విప్లవం కోసం ఉపయోగించిన అరుదైన మహిళ కనుపర్తి వరలక్ష్మమ్మ. వరలక్ష్మమ్మ రచించిన శారద లేఖలు తెలుగులో సాహిత్య స్థాయిలో ఉన్న లేఖా సాహిత్యంగా మనం ఈరోజు, అదే మొట్టమొదటి లేఖా సాహిత్యంగా ఈనాడు చరిత్రలో మనం చెప్పుకుంటున్నాము. వరలక్ష్మమ్మ పుట్టిన కులంగాని కాలంగాని ప్రాంతంగాని స్త్రీలు బడికి వెళ్లి చదువుకునే అవకాశాలను పెద్దగా ఇచ్చేది కాదు. అయితే ఆమెకు ఉన్న గొప్ప అదృష్టం ఏమిటి అంటే తల్లిదండ్రులు సోదరుడు కూడా ఇంట్లో ఆమె చదువుకోవడానికి కావలసిన వనరులన్నిటినీ ఆనందంగా సమకూర్చేవాళ్లు. అందుకే ఆమె పాఠశాలకు వెళ్లి చదువుకోలేదు అన్న కొరతను ఏనాడు బహుశా ఫీలై ఉండదు. ఆ రోజుల్లో ప్రముఖ రచయితలైన కందుకూరి వీరేశలింగం పంతులు, చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు వీళ్ల రచనల్ని, సావిత్రి లాంటి పత్రికల్ని చదవడం, అయితే చదవడం వరకే దాన్ని పరిమితం చేసుకోకుండా చదివిన వాటన్నిటిని గురించి నిశితంగా ఆలోచించి ప్రతి దాని మీద తనకంటూ ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడం వరలక్ష్మమ్మకు స్వతహాగా అలవడిన లక్షణాలు. దానికి తోడు ఇంట్లో ఉన్న పురాణాలు కావ్యాలు ఆమెలో సాహిత్యంలో కొంత పాండిత్యాన్ని పెంచాయి. ముఖ్యంగా భాషా పాఠవాన్ని పెంచాయి. అన్నిటికంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఒక చిన్న సంఘటన ఆమె జీవితంలో ఉంది. అదేమిటి అంటే ఆమె వివాహమై అత్తవారింటికి వెళుతున్నప్పుడు ఆమె అన్నగారు ఒక బహుమానం ఇచ్చాడు. మామూలుగా అత్తవారింటికి వెళ్తున్న ఆడపిల్లకిచ్చే బహుమానాలు ఏ పట్టు వస్త్రాలో నగలో లేకపోతే కుటుంబానికి సంబంధించిన ఏదైనా చిహ్నమో ఇలాంటివేవో ఇవ్వడం, వారసత్వంగా వస్తున్న వాటిని ఇవ్వడం అన్నది మనకు తెలుసు, సులభంగా అర్థమవుతుంది కూడా. కానీ అన్నగారు ఆమెకిచ్చిన బహుమానం ఏమిటి అంటే శబ్దార్థ చంద్రిక నిఘంటువు. అంటే 1920ల్లో ఒక సంప్రదాయ కుటుంబంలో ఒక అన్నగారు తన చెల్లెలికి నిఘంటువును బహూకరించాడు అంటే అందులోనూ వివాహ సందర్భంలో స్త్రీ విద్య పట్ల వాళ్లకున్న నిబద్ధత, ఆ కుటుంబానికి స్త్రీ విద్య పట్ల ఉన్న గౌరవం మనకు అర్థమవుతాయి. బహుశా అందుకే వరలక్ష్మమ్మ తోటి స్త్రీలకు కూడా మేధాపరమైన సందేశాన్ని ఇవ్వగలిగారు. ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఈమె సంప్రదాయ కుటుంబానికి చెందిన వ్యక్తి గనక 12 ఏళ్లకే వివాహం జరిగింది. అయితే మళ్లీ ఆమెకు అదృష్టం ఏ రూపంలో కలిసి వచ్చింది అంటే భర్త హనుమంతరావు కూడా స్త్రీల అభ్యుదయాన్ని కోరుకున్న వ్యక్తి, తన భార్య చదువును ఆమె ఉత్సాహాన్ని గౌరవించిన మనిషి. అందుకే పుస్తకాల ద్వారా మహామహుల ఉపన్యాసాల ద్వారా ఆమె కొత్త విషయాలను నేర్చుకోవడాన్ని ఆయన కూడా ప్రోత్సహించేవాడు. ఆ నేర్చుకున్న విషయాన్ని ఆమె తన ప్రసంగాల ద్వారా తన రచనల ద్వారా తోటి స్త్రీలకు చెప్పే సాహసాన్ని ప్రకటించినప్పుడు ఆయన దీన్ని కూడా ప్రోత్సహించేవాడు. అప్పట్లో స్త్రీ విద్య కోసం కొందరు జీవితాలను అంకితం చేసిన వ్యక్తులుండేవారు. వాళ్ళేం చేసేవాళ్ళంటే స్త్రీలకు ఇలాగా ఇళ్లలో చదువుకుని వాళ్లు కొన్ని పరీక్షలు రాసి దాని తాలూకు యోగ్యతాపత్రాలు పొందడం అనేదానికి ఒక వీలు కల్పించేవాళ్లు. అలాంటి పరీక్షలు వరలక్ష్మమ్మ గారు సునాయాసంగా పాస్ అయిపోవడమే కాదు, అందులో ఆమె స్వర్ణ పతకాన్ని కూడా సాధించగలిగారు. అలాగా ఒకవైపు స్త్రీలు చదువుకోవడం కూడా చాలా అనుమానాస్పదంగా ఉన్న రోజుల్లో తను చదువుకోవడమే కాకుండా తను చదువుకున్న చదువుకు ఒక గుర్తింపును కూడా సంపాదించుకుని ఆ చదువును 10 మంది స్త్రీల కోసం సద్వినియోగం చేయడం అనే కృషిలో నిరంతరాయంగా తన జీవితాన్ని వెచ్చించిన కనుపర్తి వరలక్ష్మమ్మ నిజంగానే 1920 దశకాల నుంచి ఆమె జీవించి ఉన్న 1970ల వరకు కూడా స్త్రీల కోసం అనేక రకంగా కృషి చేశారు అని చెప్పొచ్చు. కనుపర్తి వరలక్ష్మమ్మ అనేక ప్రక్రియల్లో కృషి చేశారు. ఆమె కథలు రాశారు, నవలలు రాశారు, పద్యాలు రాశారు, పాటలు రాశారు, నాటికలు రాశారు. అన్నిటికంటే ముఖ్యంగా పత్రికా రచన చాలా విరివిగా చేశారు. అలాగే రేడియో ప్రసంగాలు చేశారు, దండకం రాశారు. ఇలాగా ఎన్నో ప్రక్రియల్లో, అంటే ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది లేని ఒక స్త్రీ ఇంతగా సాహిత్యంలో వివిధ ప్రక్రియల్లో కృషి చేయడం అన్నది చాలా అరుదైన విషయం. దాదాపు 50 కథలు, 2 నవలలు, అలాగే అప్పటి సుప్రసిద్ధ పత్రికలు భారతి, గృహలక్ష్మి, అనసూయ, వినోదిని, ఆనందవాణి, కళ్యాణి వీటన్నిటిలోనూ ఆమె రాసేవారు. మొట్టమొదట ఆమెకు శారద లేఖలు రావడానికి ముందు ఆమెకు బాగా పేరు తెచ్చింది మా చెట్టు నీడ ముచ్చట్లు అని ఆంధ్రపత్రికకి ఆమె లీలావతి అనే కలం పేరుతో రాసిన ఒక కాలం లాంటిది. ఆ తర్వాత గాంధీ అనుయాయి అయిన ఆమె గాంధీ మీద ఒక దండకం కూడా రాశారు. ఇలాంటి సాహిత్య కృషికి గుర్తింపుగా ఆమెకు 1934లో గృహలక్ష్మి పత్రిక ఇచ్చిన స్వర్ణ కంకణం లభించింది. గృహలక్ష్మి పత్రిక నిజానికి ఆ సంవత్సరమే అంటే 1934లోనే స్వర్ణ కంకణాన్ని ఒకటి స్త్రీల కోసం ఇవ్వాలని తీర్మానించింది. ఆ మొట్టమొదటి స్వర్ణ కంకణం కనుపర్తి వరలక్ష్మమ్మకు లభించింది. ఈనాటికి మనం చూస్తున్నాం ప్రతి సంవత్సరం సాహిత్యంలో విశేషంగా కృషి చేసిన ఎవరో ఒక స్త్రీకి ఇప్పటికీ గృహలక్ష్మి స్వర్ణ కంకణం ఇవ్వడం అన్నది ఒక ఆచారంగా ఉంది. దీనికి ప్రారంభకురాలు, ఒక రకంగా చెప్పాలంటే దీనికి ప్రేరణ కలిగించిన వ్యక్తి కనుపర్తి వరలక్ష్మమ్మ. వరలక్ష్మమ్మ కేవలం సాహిత్య సేవ ఒక్కటే చేయలేదు. ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఆమె నిత్య చైతన్యశీలి. అందుకని ఆమె ఏం చేసేది అంటే స్త్రీలకు, అంటే ఏమాత్రం చదువు సంధ్యలు లేని స్త్రీలకు ఏదైనా ఒక విషయ బోధన చేయాలి అంటే అది కలం ద్వారా చేయడం ఒక పద్ధతి. కానీ కలం ద్వారానే కాకుండా వారికి నేరుగా కార్యరంగంలోకి దింపగలిగిన చైతన్యం రావాలి అంటే మహిళా సంఘాలు కూడా స్థాపించాలని ఆమె గుర్తించారు. అందుకే 1931లో తన ఊరు బాపట్లలో స్త్రీ హితైషిణి మండలి అనే దాన్ని స్థాపించి 1942లో ఆ మండలికి శాశ్వతమైన భవనాన్ని కూడా తన సొంత ఖర్చుతో ఆమె సమకూర్చారు. ఇక్కడ ఒక చక్కని ఉదంతం ఉంది. ఆమె ఈ బాపట్లలో స్త్రీల కోసం ఒక సంఘాన్ని నెలకొల్పడం, దానికోసం ఒక ఇల్లు కావాలి, ఏదైనా సంఘాన్ని జరగాలి అంటే దానికోసం ఒక స్థలం కావాలి. దాని గురించి ఆమె ఒక చక్కని సంఘటనని ఇప్పుడు చెప్పారు ఒకసారి. ఈ సంఘటన ఏమిటి అంటే, ఇలాగా వీళ్ళు కలుసుకోవాలి ఆడవాళ్ళందరూ ప్రతివారం ఒక చోట అనంటే ఎక్కడ కలుసుకోవాలి? కలుసుకోవడానికి ఏదో ఒక గది కావాలి. ఆ గది ఎలా ఉండాలి అంటే వీళ్లకు అద్దెకు తీసుకోవడానికి ప్రయత్నించారు. అంటే మహిళా సమాజం అనే దాన్ని బాహాటంగా ఇది మహిళా సమాజం అని చెప్తే కనుక దానిలో లోపల కూర్చొని మాట్లాడుకోవడానికి అసలు ఇంట్లో ఉండే మగవాళ్ళు, పెద్దవాళ్ళు, అత్తగారులు వాళ్ళు ఎవరు పంపరు. అందుకని ఏదో ఒక సాకు చెప్పి ఇంట్లోంచి ఆడవాళ్ళందరూ బయటపడేవాళ్ళుట. అంటే వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు, సాయంత్రం అయ్యేసరికి వారానికి ఒకసారి మేము కూరలకు వెళుతున్నామనో బజార్కు వెళుతున్నామనో ఏదో సాకు చెప్పి ఇంటి నుంచి బయటపడేవాళ్ళు. అలా బయటపడిన వాళ్ళు చివరికి ఈ గదిలో కలుసుకునేవాళ్ళు. కలుసుకొని అక్కడే అన్ని ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళు. ఆ వారం వచ్చిన పత్రికల్లో వచ్చిన వ్యాసాలు, స్త్రీల కోసం ఎటువంటి చట్టాలు వస్తున్నాయి, స్త్రీలకు ఏ ఏ హక్కులు ఉన్నాయి, ఇలా మొత్తం ప్రపంచవ్యాప్తంగా స్త్రీలకు సంబంధించిన విషయాలు ఏమేమి జరుగుతున్నాయి, ఇలాంటి విషయాలన్నీ చర్చించుకునేవాళ్ళు. అది ఇందులో చదువుకున్న వాళ్ళందరూ ఆ విషయాలు చెప్పేవాళ్ళు. అవన్నీ విని తక్కిన స్త్రీలు కూడా కొంత లోక పరిజ్ఞానాన్ని సంపాదించుకునేవాళ్ళు. అయితే కొంతకాలం తర్వాత ఆ ఇళ్లలో వాళ్ళకి అనుమానం వచ్చింది, ఆ గది అద్దెకిచ్చిన వాళ్ళకి కోపమూ వచ్చింది. ఈ ఆడవాళ్ళందరూ సాయంత్రం అయ్యేసరికి ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు అని, ఏ గుడికి వెళ్ళామనో కూరలకు వెళ్ళామనో చెప్పి బయటపడి వాళ్ళు మాత్రం చేయగలుగుతున్నారు, కానీ ప్రతిసారి అదే టైంకి వెళ్ళి అంతంతసేపు గుళ్ళోనూ కూరగాయల దుకాణాల్లోనూ ఏం చేస్తున్నారని అనుమానం వచ్చింది. అందుకని ఆ ఇల్లు గల ఆయన, ఇంకా మీకు అద్దెకివ్వము, ఈ ఆడవాళ్ళందరూ గుంపుగా చేరి ఇక్కడ ఏం చేస్తున్నారు అని వాళ్ళని నిరుత్సాహపరిచి ఇంటి నుంచి వెళ్ళిపోమన్నాడు. అంటే తన ఇల్లు అద్దెకివ్వనన్నాడు. అప్పుడు వరలక్ష్మమ్మ ఇంకా స్త్రీల కోసం ఏదైనా చెయ్యాలి అంటే ఒక స్వంత భవనం అంటూ స్త్రీలకు ఉండాలి అని గ్రహించి తన భర్త హనుమంతరావు గారి సహాయంతో ఒక ఇంటినే కట్టేసుకుంది ఆవిడ ఈ స్త్రీల సమావేశాలు జరపడం కోసం. అలాగా అప్పటి స్త్రీలు ఒక చోట కలుసుకోవాలన్నా కలిసి మాట్లాడుకోవాలన్నా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో వాటిని అధిగమించడానికి కనుపర్తి వరలక్ష్మమ్మ ఎంత కృషి చేశారో మనకు దీన్ని బట్టి తెలుస్తుంది. ఆమె చాలా మంది కంటే అదృష్టవంతురాలు కాబట్టి, ఆమె విషయంలో సహకరించే భర్త ఉన్నాడు కాబట్టి, అది కాకుండా ఆర్థికంగా ఆమెకు స్తోమత ఉంది కాబట్టి ఆమె దీనంతటినీ వెచ్చించి స్త్రీలు కలుసుకోవడానికి ఒక సంఘాన్ని, ఒక స్థలాన్ని వాళ్ళకు సంపాదించడానికి ఆమె ఈ రకంగా తన డబ్బుని, తన సమయాన్ని, తన తెలివితేటల్ని కూడా వినియోగించింది. కథా రచయిత్రిగా ఆమెకు చాలా చక్కని స్థానం ఉంది తెలుగు సాహిత్యంలో. కథా రచనలో ఆమె ఇందాకే అనుకున్నట్టు 50కి పైగా రాశారు. ప్రతి కథ కూడా ఆనాటి సమాజం నుంచి బయటికి వచ్చిన ఒక వస్తువుతోనే ఉంటుంది. ఎందుకంటే ఆమెకు ఊహాలోకంలో విహరించడం అనేది ఏమాత్రం నచ్చేది కాదు. నిజానికి తన శారద లేఖల్లోనే ఒక చోట ఆమెంటుంది, ఈ భావకవులు రాసే చెత్తంతా చదవద్దని. ఈనాడు మనం భావకవిత్వాన్ని బాగా మెచ్చుకుంటాం, మనందరికీ చాలా ఇష్టం. వరలక్ష్మమ్మ గారికి మాత్రం ఆ రోజుల్లో, అంటే ఎప్పుడైతే భావకవిత్వం వస్తోందో ఆ రోజుల్లో సమకాలీనంగా దాన్ని చూస్తూ ఉంది ఆవిడ, రోజు చదువుతూ ఉంది. కనుక ఇదంతా స్త్రీలను తప్పు మార్గాన్ని పట్టించడానికే, స్త్రీలను ఆకాశానికి ఎత్తేసి వాళ్ళకి వాస్తవ జీవితంలో ఏమీ చేయకుండా తప్పించుకు తిరగడానికి మగవాళ్లు చేస్తున్న ఒక ప్రయత్నంగా, ఒక వ్యూహంగా ఆమె భావించి, ఇలా ఊహాలోకాల్లో విహరించే మగవాళ్లు, వాళ్ళు చెప్పే ప్రేమలు, వీటినంతా నమ్మద్దని ఆవిడ శారదలేఖల్లో కూడా అంటుంది. అందుకే తన కథా వస్తువు ఎలా ఉండేది అంటే, కన్యాశుల్కాన్ని గురించి, ముఖ్యంగా బాల్య వివాహాల గురించి, స్త్రీల విద్య గురించి. పిల్లలను పెంచేటప్పుడు ఆడపిల్లల్ని మగపిల్లల్ని వేర్వేరు ప్రమాణాలతో పెంచడాన్ని గురించి, ఇలాగా ఈరోజు మనం చెప్పుకునే అనేక విషయాలను ఆమె తన కథల ద్వారా ఆనాడే ప్రస్తావించింది, వాటిని చర్చించింది, వాటికి తనకు తోచిన పరిష్కారాలను ఆనాడే ఆమె చూపించింది కూడా.